లూక 14వ అధ్యాయము. ఒక విశ్రాంతిరోజు యేసు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనానికి వెళ్లాడు. వాళ్లు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. దేహమంతా నీరొచ్చిన ఒక వ్యక్తి యేసు ముందుకొచ్చాడు. యేసు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని,
విశ్రాంతిరోజు నయం చేయటం శాస్త్రసమ్మతమా కాదా
అని అడిగాడు. వాళ్లు దానికి సమాధానం చెప్పలేదు. యేసు ఆ రోగి మీద తన చేతులుంచి నయం చేసి పంపాడు. ఆ తర్వాత,
మీ కుమారుడో లేక మీ ఎద్దు విశ్రాంతిరోజు బావిలో పడితే మీరు వెంటనే పైకి లాగి రక్షించరా
అని అడిగాడు. దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయారు. విందులకు వచ్చిన అతిథులు గౌరవస్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్లకు ఈ ఉపమానం చెప్పాడు.
మీరు పెళ్లి విందుకు ఆహ్వానింపబడినప్పుడు మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు, కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి. అలా చేస్తే ఆ ఇంకొక వ్యక్తిని ఆహ్వానించినవాడు వచ్చి నీతో, ఈ స్థలం ఇతనికి ఇవ్వు అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది. అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, మిత్రమా, ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్లలో నీ గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్పస్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్పస్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.
అప్పుడు యేసు తన అతిథితో,
భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని, ధనికులైన మీ ఇరుగు పొరుగువాళ్లను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్లు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ల రుణం తీరిపోతుంది. కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్లను, వికలాంగులను, కుంటివాళ్లను, గురుడ్డివాళ్లను ఆహ్వానించండి. వాళ్లు మీ రుణం తీర్చలేరు, కనుక మీరు ధన్యులవుతారు. ఎందుకంటే మంచివాళ్లు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతినిస్తాడు
అని అన్నాడు. భోజనానికి కూర్చున్న వాళ్లలో ఒకడు ఇది విని యేసుతో,
దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు
అని అన్నాడు. యేసు ఇలా చెప్పాడు.
ఒకడు పెద్ద విందు చేయదలచి చాలామందిని ఆహ్వానించాడు. వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ల దగ్గరకు తన సేవకుణ్ణి పంపి, రండి, అంతా సిద్ధం అని చెప్పమన్నాడు. కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు, నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి, నన్ను క్షమించు అని అన్నాడు. ఇంకొకడు, నేను 5 జతల ఎద్దులు కొన్నాను, వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము అని అన్నాడు. మరొకడు, నేను ఈరోజే పెళ్లి చేసుకున్నాను, కనుక రాలేను అని అన్నాడు. ఆ సేవకుడు తిరిగివచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్లి పేదవాళ్లను, వికలాంగులను, గురుడ్డివాళ్లను, కుంటివాళ్లను పిలుచుకురా అని అన్నాడు. ఆ సేవకుడు మళ్లీ వచ్చి, అయ్యా, మీరు చెప్పినట్లు చేశాను, కాని భోజనశాలలు ఇంకా నిండలేదు అని అన్నాడు. అప్పుడు ఆ యజమాని తన సేవకునితో, ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్లి అక్కడి వాళ్లను తప్పక రమ్మనమని చెప్పు, వాళ్లతో నా ఇల్లంతా నిండిపోవాలి. నేను చెప్పేదేమిటంటే, నేనిదివరకు పిలిచిన వాళ్లలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు అని అన్నాడు.
ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు వాళ్లవైపు తిరిగి,
నాతో వచ్చి తన తల్లిదండ్రులకన్నా తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. అంతేకాక తన శిలువను మోసుకుని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు. గోపురం కట్టాలనుకున్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమవుతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? పునాదులు వేశాక దాన్ని పూర్తి చేయలేకపోతే చూసిన వాళ్లంతా ఇతడు కట్టడం మొదలెట్టాడు కాని పూర్తి చేయలేకపోయాడు అని అతణ్ణి హేళన చేస్తారు. అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చేయటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన 10,000 సైన్యంతో యుద్ధం చేయబోతున్న 20,000 సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా?
యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకుంటాడు. అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు. ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్లీ ఉప్పుగా ఎట్లా చేయగలము? అది పెంటకుప్పకు పనికిరాదు, పొలానికి పనికిరాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది. చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి
అని అన్నాడు.